श्रुतिचरि दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः यम् प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिं मानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतम् पिबत भागवतं रसमालयं मुहुर्हो रसिकाः भुवि भावुकाः श्रीकैवल्यपदम्बुचेरुटकुनै चिन्तिञ्चदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळिलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् वसुदेवसुतं देवं कुलपद्मपत्राक्षम् नीलजीमूतसन्निभम् यादवानां शिरोरत्नम् कृष्णं वन्दे जगद्गुरुम् रुक्मिणीकेळिसंयुक्तम् पीताम्बरसुशोभितम् अवाप्त तुलसीगन्धम् कृष्णं वन्दे जगद्गुरुम् गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसम् श्रीनिकेतं महेश्वासम् कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम् ओम् श्री शङ्कराचार्यवर्याय नमः ओम् ब्रह्मानन्दप्रदायकाय नमः ओम् अज्ञानतिमिरादित्याय नमः ओम् सुज्ञानाम्बुधिचन्द्रमसे नमः ओम् वर्णाश्रमप्रतिष्ठात्रे नमः ओम् श्रीमते नमः ओम् मुक्तिप्रदायकाय नमः ओम् शिष्योपदेशनिरताय नमः ओम् भक्ताभीष्टप्रदायकाय नमः ओम् सूक्ष्मतत्त्वरहस्यज्ञाय नमः ओम् कार्याकार्यप्रबोधकाय नमः ओम् ज्ञानमुद्राञ्चतकराय नमः ओम् शिष्यहृत्तापहारकाय नमः ओम् परिव्राजाश्रमोद्धर्त्रे नमः ओम् सर्वतन्त्रस्वतन्त्रधिये नमः ओम् अद्वैतस्थापनाचार्याय नमः ఓం సాక్షాత్ శంకర రూపధృతే నమః ఓం షణ్మత స్థాపనాచార్యాయ నమః ఓం త్రయీ మార్గ ప్రకాశకాయ నమః ఓం వేదాంత తత్వజ్ఞాయ నమః ఓం దుర్వాది మతఖండనాయ నమః ఓం వైరాగ్య నిరతాయ నమః ఓం శాంతాయ నమః ఓం సంసారార్ణవ తారకాయ నమః ఓం ప్రసన్న వదనాంభోజాయ నమః ఓం పరమార్థ ప్రకాశకాయ నమః ఓం పురాణస్మృతి సారజ్ఞాయ నమః ఓం నిత్యతృప్తాయ నమః ఓం మహతే నమః ఓం శుచియే నమః ఓం నిత్యానందాయ నమః ఓం నిరాతంకాయ నమః ఓం నిస్సంగాయ నమః ఓం నిర్మలాత్మకాయ నమః ఓం నిర్మమాయ నమః ఓం నిరహంకారాయ నమః ఓం విశ్వవంజ పదాంబుజాయ నమః ఓం సత్వప్రధానాయ నమః ఓం సద్భావాయ నమః ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః ఓం అనఘాయ నమః ఓం సారహృదయాయ నమః ఓం సుధియే నమః ఓం సారస్వత ప్రదాయ నమః ఓం సత్యాత్మయ నమః ఓం పుణ్యశీలాయ నమః ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః ఓం తపోరాశియే నమః ఓం మహాతేజసే నమః ఓం గుణత్రయ విభాగ విదే నమః ఓం కలిఘ్నాయ నమః ఓం కాలకర్మజ్ఞాయ నమః ఓం తమోగుణ నివారకాయ నమః ఓం భగవతే నమః ఓం భారతీజేత్రే నమః ఓం శారదాహ్వాన పండితాయ నమః ఓం ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః ఓం లక్ష్య భేద ప్రదర్శకాయ నమః ఓం నాదబిందుకలాభిజ్ఞాయ నమః ఓం యోగిహృత్ పద్మభాస్కరాయ నమః ఓం అతీంద్రియ జ్ఞాన నిధయే నమః ఓం నిత్యానిత్య వివేకవతే నమః ఓం చిదానందాయ నమః ఓం చన్మయాత్మే నమః ఓం పరకాయ ప్రవేశకృతే నమః ఓం అమానుష చరిత్రాఢ్యాయ నమః ఓం క్షేమదాయినే నమః ఓం క్షమాకరాయ నమః ఓం భవ్యాయ నమః ఓం భద్రప్రదాయ నమః ఓం భూరి మహిమ్నే నమః ఓం విశ్వరంజకాయ నమః ఓం స్వప్రకాశాయ నమః ఓం సదాధారాయ నమః ఓం విశ్వబంధవే నమః ఓం శుభోదయాయ నమః ఓం విశాలకీర్తయే నమః ఓం వాజీశాయ నమః ఓం సర్వలోకహితోత్సుకాయ నమః ఓం కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్య అంతరస్థాపన దీక్షితాయ నమః ఓం శ్రీచక్రాత్మక తాటంక తోషితాంబ మనోరథాయ నమః ఓం శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్భాష్యాది గ్రంథకల్పకాయ నమః ఓం చతుర్దిక్చతురాంనాయ ప్రతిష్టాత్రే నమః ఓం మహామతే నమః ఓం ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః ఓం సర్వదిగ్విజయ ప్రభే నమః ఓం కాషాయ వసనోపేతాయ నమః ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః ఓం జ్ఞానాత్మకైక దండాఢ్యాయ నమః ఓం కమండలుడ సత్కరాయ నమః ఓం గురుభూమండలాచార్యాయ నమః ఓం భగవత్పాద సంజకాయ నమః ఓం వ్యాస సందర్శన ప్రేతాయ నమః ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః ఓం సౌందర్యలహరీ ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః ఓం చతుషష్టి కళాభిజ్ఞాయ నమః ఓం బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః ఓం శ్రీమన్మండన మిశ్రాఖ్య స్వయంభూజయ సన్నుతాయ నమః ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః ఓం పద్మపాదార్చితాంగిరికాయ నమః ఓం హస్తామలక యోగీంద్ర బ్రహ్మ జ్ఞాన ప్రదాయకాయ నమః ఓం సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాసాశ్రమదాయకాయ నమః ఓం నృసింహ భక్తాయ నమః ఓం సద్రత్న గర్భహేరంబ పూజకాయ నమః ఓం వ్యాఖ్యా సింహాసనాధీశాయ నమః ఓం జగత్పూజ్యాయ నమః ఓం జగద్గురవే నమః ఓం శ్రీమత్ శంకర భగవత్పాద ఆచార్యస్వామినే నమః. ఒకనొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకానగరంలో సుధర్మా సభలో ఆసీనుడే కూర్చుని వచ్చిన వాళ్ళ కష్టసుఖాలన్నీ విచారించాడు. నిజానికి పరమాత్మ రాగద్వేషాలకు అతీతుడని పదే పదే చెప్పుకున్నాం. అయినప్పటికీ భూలోకంలో ఉన్నంత వరకు మానవ జీవితం ఎలా ఉంటుందో ఆ మానవ జీవితాన్ని తాను అనుభవిస్తూ సుఖదుఖాలు అనుభవిస్తున్నట్టు నటిస్తూ సుఖదుఖాలకు అతీతుడైనప్పటికీ వాటిని తాను పట్టించుకుంటూ ఎవరైనా పొగిడితే తెగిడితే ఈ రెండింటికి ప్రజలు ఎవరైనా సంతోషంగా ఉంటున్నారా లేక దుఃఖంగా ఉంటున్నారా అని తెలుసుకుంటూ యోగక్షేమాలు విచారిస్తున్నాడు. తద్వారా భగవంతుడు కూడా కర్మాచరణ చెయ్యాలి, కర్మాచరణ చెయ్యనంత వరకు ఎవడూ తరించడని లోకానికి చెప్పడం కోసం ఆయన పనిచేశాడు. మనం ఎన్ని గొప్ప పనులు చేసినా కర్మని మాత్రం ఆచరించాలి. అంటే మనం చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, ఆ పనులను కూడా రాగద్వేషాలకు అతీతంగా చేయాలి. ఏ వ్యక్తి మీద పక్షపాతం ఉండకూడదు, అలాగని ద్వేషము ఉండకూడదు. మంచి చెడ్డల్ని బట్టి తాత్కాలికంగా మంచిని మనం పొగడాలి. చెడ్డ ఉంటే నాయన దీనివల్ల నీకు ప్రమాదం, లోకానికి ప్రమాదం అని చెప్పడం కోసం మావట్టి వాడు అప్పుడప్పుడు తిట్టినట్టు కనపడతాం, కానీ ఇందులో తిట్టడమూ లేదు పొగడ్డమూ లేదు. ధర్మ సంస్థాపనకి భగవంతుడు కఠినంగా వ్యవహరించు అన్నాడు. అలాగే వ్యవహరిస్తూ ఉండగా హఠాత్తుగా ఒక బ్రాహ్మడు ఏడుస్తూ వచ్చాడు. ఆయన చేతిలో చచ్చిపోయిన చిన్న పిల్లాడు ఉన్నాడు. వాడు అప్పుడే పుట్టాడు, వెంటనే చచ్చిపోయాడు. వాడిని పుచ్చుకొచ్చి కృష్ణుడి పాదాల దగ్గర పెట్టి, కృష్ణ, సహజంగా పిల్లలు ఎప్పుడు చచ్చిపోతారు? మహారాజుల పరిపాలన సక్రమంగా లేకపోతే. బ్రహ్మద్వేషం కలిగిన వాడు, దేవతల్ని ద్వేషించేవాడు, నాస్తికవాది, ధర్మ ఆచారాల మీద ద్వేషం కలిగిన వాడు, అంటే వేదంలో చెప్పబడిన ఆచారాల మీద అసహ్యం కలిగిన వాడు అయిన ప్రభువు పరిపాలిస్తూ ఉంటే అతని పరిపాలనలో చిన్నపిల్లలు చచ్చిపోతారు. ఇది మనకు వేదం చెబుతున్న మాట. ఇవాళ చంటి పిల్లలు పుట్టి పుట్టగానే చచ్చిపోతున్నారంటే దానికి గల కారణం మనల్ని పరిపాలించే ప్రభువుల్లో ఇలాంటి దౌర్భాగ్యపు లక్షణాలు ఉన్నాయని అర్థం. ఒక ప్రభువు దగ్గర ఉండక్కర్లేదట. ప్రభువు దగ్గర కంటే ప్రభువు దగ్గర పనిచేసేవాడి దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పుడు లోకంలో ప్రభు ఏం చేస్తాడు? ఒక్కోసారి దగ్గర పనిచేసేవాడు సక్రమంగా లేకపోతే. ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పారు అండో, ప్రభువు దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉన్నా ఉండకపోయినా ప్రభువు దగ్గర పనిచేసేవాడి దగ్గర జాగ్రత్తగా లేకపోతేనే కొంపలు ములుగుతాయి అన్నారు. అసలు భాగవతం, భారతం నీతి శాస్త్రం, దానికి ఉదాహరణ చెప్పారు. రాజుగారు ఏం చేస్తారు? నాయనలారా, మీ అందరికీ సౌకర్యాలు కల్పిస్తున్నాను, మీరు అన్నీ జాగ్రత్తగా చూడండి అంటారు. చూడవలసిన బాధ్యత వారిది, ఈ రాజు దగ్గర పనిచేసే మంత్రులది, ఆయన దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళది. కానీ ఉద్యోగం చేసేవాళ్ళు అందరినీ నిరంతరం రాజుగారి దగ్గర నుండి చూడలేడు కదా. రాజుగారికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ప్రతి క్షణము జాగరూకుడి చూస్తూనే ఉన్నప్పటికీ దగ్గర పనిచేసేవాళ్ళు సక్రమంగా లేకపోతే ఉపయోగం ఉంది? గవర్నమెంట్ పుష్కరాలకి రేవులు కట్టండి అని డబ్బిచ్చింది, కానీ అనుక్షణం వాడు మోసం చేస్తుంటే ప్రతి రేవు దగ్గరికి వెళ్ళి అందులో సిమెంట్ కలిపేయడానికి 24 గంటలు వాడు చూడగలడా? పై అధికారి ఏం చూస్తాడు? కాబట్టి చేసేవాళ్ళు సక్రమంగా లేకపోతే పాపం దాని ప్రభావం రాజు మీద పడుతుందట, అధికారి మీద పడుతుందట, పైవాడి మీద. దానికి ఉదాహరణ చెప్పారు. రాజుకి తన దగ్గర పనిచేసేవాళ్లే కళ్ళు చెవులు. రాజుగారు రోజు వచ్చినప్పుడు హరిగారే ఉన్నారు. ఇంత సంస్థ నిర్వహణ రోజు పొద్దున సాయంకాలం దాకా ఆయన గొడ్ల గోపలా చూడలేరు కదా పాపం. తన దగ్గర పనిచేసేవాళ్ళ నాయన, ఇదిగో ఈ గోవుల్ని ఇలా చూడండి, ఆలయాన్ని ఇలా చూడండి, మైకులు ఇలా చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళ కుర్చీలు వేయండి అని కొంతవరకు చూడగలుగుతారు. అప్పుడప్పుడు పరిశీలిస్తారు. 24 గంటలు ఇక్కడ కూర్చుని అందరికీ అన్నం అందుతుందో లేదా అందరికీ మంచినీళ్ళు అందుతున్నాయో లేవా అని చూడాలంటే చాలా కష్టం. చారచక్షువులు అంటారు. వీళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు మన అదృష్టవశాత్తు మంచివాళ్ళు అయితే కార్యక్రమాలు సాగుతాయి, పనిచేసేవాళ్ళ దగ్గర లోపం ఉంటే ఆ వ్యవస్థ కొంత ఇబ్బంది పాలవుతూ ఉంటుంది. అందుకే మనకి నీతి శాస్త్రం ఒక ముక్క చెప్పింది, అదే ఇప్పుడు చెబుతున్న కథలో ఉన్న సారాంశం. పూర్వం ఒక రాజుగారి దగ్గర ఒక బాగా పనిచేస్తున్నటువంటి సక్రమంగా వ్యాపారం చేసే ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. అసలు నిజం చెప్పాలంటే ఆ రాజుగారి పరిపాలన అంతా ఈ వ్యాపారి వల్లే నడుస్తుంది. ఎందుకంటే ఈయన కట్టే ట్యాక్స్ వల్ల రాజుగారు పరిపాలన సక్రమంగా చేస్తున్నట్ట. అందుకని రాజుగారికి ఈ వైశ్యుడు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అంతఃపురంలో కూడా తీసుకెళ్లేవాట. సాధారణంగా రాజులు అంతఃపురానికి తీసుకెళ్లరు. అంటే ఇతని మీద నమ్మకం కొద్దీ అంతఃపురానికి కూడా తీసుకెళ్లి, నువ్వు నిజాయితీగా వ్యాపారం చేసి నా రాజ్యాన్ని అభివృద్ధి చేస్తున్నావు, నువ్వు నిశ్చింతగా మా అంతఃపురానికి వచ్చి అప్పుడప్పుడు మాతో భోజనం చేయి అనేవాడు. ఇలా ఉండగా ఈ వ్యాపారికి ఒక పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజుకు మొత్తం రాజుగారి దగ్గర పనిచేసే వాళ్ళందరినీ పిలిచాడు. రాజుగారు, రాజుగారి భార్యలు, మంత్రులు అందరూ వచ్చారు. ఆ రాజుగారికి బయట తుడిచేవాడు ఒకడు ఉన్నాడు. రోజు రాజుగారి అంతఃపురాన్ని, రాజుగారి మంచం దగ్గర ఉన్నటువంటి గదిని తుడిచేవాడు అనమాట. వాడు కూడా వచ్చాడు పుట్టినరోజుకి. అందరినీ పిలిచినప్పుడు వాడిని పిలిచాడు, వాడు వచ్చాడు. వాడు వచ్చి ఏం చేశాడు? మంత్రి గారు కూర్చునే సీట్లో కూర్చున్నాడు. రాజుగారి పక్కన మంత్రి గారికి ఒక మంచి ఉన్నతాసనం వేస్తారే, ఆ మంత్రి గారి ఆసనంలో కూర్చోగానే ఈ వ్యాపారి గొళ్ళు మండి, ఏమిటి మంత్రి గారు వస్తే ఆయనకి ఎక్కడ కూర్చోబెడతాం, బయటకెళ్ళు అని గెంటేశాట. వీడి గొళ్ళు మండిపోయింది. ఏమిటి, మంత్రి గారి సీట్లో నన్ను కూర్చుంటే, నేను కూర్చుంటే నా మెడ పట్టుకు గెంటుతావా, నీ సంగతి చూస్తాను అనుకున్నట్ట. కార్యక్రమం బాగా సాగేసింది. రాజుగారిని గౌరవించాడు ఈ వర్తకుడు, వచ్చిన వాళ్ళందరినీ గౌరవించాడు. మర్నాడు ఉదయమే రాజుగారు గాఢంగా నిద్రపోయి తెల్లవారుజామున లేస్తున్న సమయంలో ఈ తుడిచేవాడు మెడబట్టు గెంటేశాడని కసి ఉంటుందిగా, ఈ వ్యాపారి నన్ను మెడబట్టు గెంటాడని కసికొద్దీ ఏం చేశాట, నేల తుడుస్తూ తుడుస్తూ, ఈ మధ్యన ఈ వర్తకుడు రోజు పెద్దరాణి గారి ఇంట్లోకి ఎందుకు ఎడుతున్నాడు, పెద్దరాణి గారికి దండలు ఇస్తున్నాడు, పెద్దరాణి గారిని ఇంత జాగ్రత్తగా చూడటం వరకు అతను అంతరార్థం ఏమిటో, అంతఃపుర రహస్యాలు ఏమిటో అని గొణిగాట. రాజుగారి గొళ్ళు మండింది. ఏమిట్రా గొణుగుతున్నావంటే, మహారాజా నేనేం చెప్పలేను మహారాజా అన్నట్ట. రాజుగారికి అనుమానం పడిపోయింది. నిన్న పుట్టినరోజు పండక్కి పిలిచి పెద్దరాణిగా అంత ప్రత్యేకంగా గౌరవించాడు ఈ వర్తకుడు. ఓహో, ఏదో ఉంది తేడా. అసలు అందుకే ఎవడు పెడితే వాడిని అంతఃపురంలోకి రానివ్వకూడదనుకుని వెంటనే ఏం చేసేట, కాపల వాళ్ళు పిలిచి ఈ రోజు నుంచి ఆ వర్తకుడిని గుమ్మం ఎక్కనవద్దు, గెంటేయండి అన్నట్ట. పాపం వర్తకుడు రోజులాగే పువ్వులు పుచ్చుకుని రాజుగారి దగ్గరకు వస్తూ ఉంటే కాపల వాళ్ళు ఏమోనంటే రాజుగారు మీ మీద కోపంగా ఉన్నారు, గడప ఎక్కనవద్దన్నారని మెడబట్టు గెంటేశారు. ఈయనకి మతిపోయింది. ఇంతలో ఈ తుడిచేవాడు వచ్చి నిన్న నేను సీట్లో కూర్చుంటే వీడు గెంటాడే, అలా మెడబట్టు గెంటేయండి అన్నట్ట. అప్పుడు అర్థమైపోయింది ఈయనకి, మంచి తెలివైనవాడు, వ్యాపారం బాగా చేసినవాడు కదా, అసలు లింక్ అంతా ఎక్కడుందనుకుని మతలపు వాడిని వెంటనే సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి పట్టుబట్టలు పెట్టి వాడి చేతిలో 10,000 కట్టబెట్టి, ఒరే నాయన నేను నిన్న నిజంగా కోపంతో గెంటలేదురా, మంత్రి గారి సీట్లో నువ్వు కూర్చున్నావు, మంత్రి గారు వచ్చానుకో ఆయనకు ఆసనం చూపించకపోతే శిరశ్ఛేదం చేయించరా మంత్రి గారు, మరి తప్పనిసరి నిన్ను బయటికి పంపాను, అంతేగాని నీ ఆసనం నీకు లేక కాదు, ఇదిగో ఈ బట్టలు తీసుకో, రాజుగారి మీద నాకు ఏం చెప్పావు ఏమిటో, రాజుగారి దగ్గర నా మీద ఏం చెప్పావు, ఆయనకి నాకు తగాదా పెట్టినట్టున్నావు, నన్ను అనుగ్రహించు బాబు అన్నట్ట. ఈ బట్టలు కట్టా చూశాడు, వాడు జీవితంలో 10,000 కట్ట ఎక్కడ చూశాడు, అందుకని వాడు ఐసైపోయి నిన్నటి కోపం నిన్నే మర్చిపోయాను, చూడండి రేపు పొద్దున్న రాజుగారు మిమ్మల్ని ఆదరించేలా చేస్తాను అని మళ్ళీ పొద్దున్నే చీపురు కట్టుచుకు తుడుస్తూ రాజుగారు దొడ్డికి పోయి దోసకాయలు తిన్నాడు అన్నట్ట. రాజుగారికి మండిపోయింది, ఏం కూసేవరా అన్నాడు. మహారాజా ఈ మధ్య నాకు తెల్లవారుజామున పిచ్చవాగుడు వస్తుందండి, ఏం వాగుతున్నానో తెలియట్లేదు, క్షమించండి అన్నట్ట. ఓరి నీ వాగుడు పుచ్చుకుని అన్యాయంగా మంచివాడిని గెంటేశారు కదరా అనుకుని వీడిని డెప్ మీద ఒటించి ఇంకెప్పుడు వాక్ నా దగ్గర గుడ్డ కట్టుకుని మరీ తూడు అన్నట్ట. ఆ తర్వాత మళ్ళీ ఒక్కరోజు నిజం చెప్పాలంటే ఆ వర్తకుడు లేకపోతే రాజుగారి కార్యాలు స్తంభించిపోయాయి. అనవసరంగా అతను దూరం చేసుకున్నానని బాధ వీడి వాగుడు అర్థమయ్యి ఇది పొరపాటును గ్రహించి మళ్ళీ ఆయన పిలిచి అంతఃపురంలోకి తీసుకెళ్ళాట. ఎందుకు చెబుతున్నారంటే ఈ పని చేసేవాళ్ళ దగ్గర మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పాప ఆయన చక్కగా కష్టపడి మైకి పెడుతున్నాడు అనుకోండి, ఏం మైకి ఇలా పెట్టామన్నానంటే రేపటి నుంచి నా ఉపన్యాసం ఎందుకు పరిగ్రహకుండా చేస్తాడు. ఆ ఉపన్యాసం అంటే వాళ్ళు గంజని పెట్టాడు అనుకోండి, ఎప్పుడు వాళ్ళ దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి హరిగారు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు ఆయన్ని, అంత జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ జాగ్రత్తగా చూస్తే అప్పుడు కార్యక్రమం సక్రమంగా సాగుతుంది. ఇందులో ఏ ఒక్కరి దగ్గర తేడా వచ్చినా గురువు గారు గొంతు ఎంత బాగున్నా అసలు వాయిస్ అంతా మైకులనే కదా, ఆయన నిమిషానికి అలా పెంచి నిమిషానికి తగ్గించాడంటే చీ గురువు గారు ఉపన్యాసం బాగాలేదంటారు మీరంతా. అంతేగాని మైకులో ఫాల్ట్ అని తెలియదు. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏం చెబుతున్నది అంటే నీతి శాస్త్ర ప్రకారంగా రాజు అంత గొప్పవాడో రాజుగారి దగ్గర ఉన్న అందరూ అంత గొప్పవాళ్ళు. ఇందులో ఎవరిలో తేడా వచ్చినా ధర్మం తేడా వస్తుంది. ధర్మం తేడా వస్తే చిన్నపిల్లలు నశిస్తారు. కృష్ణ నీ పరిపాలన ఇలా తగులడింది కాబట్టి నా పిల్లాడు చచ్చిపోయాడని కృష్ణుడి దగ్గర చచ్చిపోయిన పిల్లవాడిని పెట్టి వెళ్ళిపోయాట. ఒక మృత బాలకుడిని చచ్చిపోయిన వెంటనే తీసుకొచ్చి కృష్ణుడి దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. కృష్ణుడు ఏమీ స్పందించడు. కృష్ణుడు మహాత్ముడు, నాలాగే పొగిడిన ఒకటే తెగిడిన ఒకటే, డబ్బిచ్చిన ఒకటే ఇవ్వపోయిన ఒకటే, అలా నిర్వికారంగా ఉన్నాడు. ఇలా 9 మంది పిల్లలు చచ్చిపోయారండి ఆ బ్రాహ్మడికి. ప్రతి సంవత్సరం ఆ బ్రాహ్మడికి ఒక కొడుకు పుట్టడం, పుట్టి పుట్టగానే వాడు చచ్చిపోవడం. చచ్చిపోయిన పిల్లవాడిని కృష్ణుడి పాదాల దగ్గర పెట్టి కృష్ణ నీ పరిపాలన ఇలా ఉంది అని ఆయన వెళ్ళడం. జాతమాత్రో భవం సృష్ట్వా మమార కిల భారత పరీక్ష నరేంద్ర, 9 మంది పిల్లలు చచ్చిపోతే ఆ బ్రాహ్మడు బాధ తట్టుకోలేకపోయాడు. ఇలా ఉండగా 9వ పిల్లవాడు పుట్టి చచ్చిపోయే ముందు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ఆయన, కృష్ణ ఇప్పటికే చాలామంది పిల్లలు చచ్చిపోయారు, ఇప్పుడు మా ఆవిడ గర్భవతి, ఈసారి కూడా పిల్లవాడు చచ్చిపోతే నేను తట్టుకోలేను అంటూ ఉంటే కృష్ణుడు కాని బలరాముడు కాని వసుదేవుడు కాని ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ సమయంలో ద్వారకా నగరంలో కృష్ణుడి పక్కనే కృష్ణుడి దర్శనం కోసం అర్జునుడు వచ్చాడు. అర్జునుడు కృష్ణుడికే చూశాడు, ఆయనే మాట్లాడడంలా స్పందించడం లేదు. పోనీ ఎవరన్నా మాట్లాడతారేమో చూస్తే ఎవరూ మాట్లాడడం లేదు. అందుకని ఎక్కడి వాళ్ళెక్కడ అలా స్పందన లేకుండా ఉండడం చూసి అర్జునుడు ఆ వెళ్ళిపోయిన ఆయన చూచి, ఆగు బ్రాహ్మణోత్తమ, ఏమిటి నీ కష్టం అంటే, ఆర్చావు తీర్చావు లేవయ్యా, సాక్షాత్తు పరమాత్ముడు కృష్ణుడే మాట్లాడడం లేదు, ఇక నా కష్టం నువ్వే తీరుస్తావు అన్నట్ట. వెంటనే ఈయనకు కొంచెం కోపం వచ్చింది, అసలు విషయం చెప్పు అన్నట్ట. సరే చెప్పడం వరకు తప్పే ఉంది, నాకు ప్రతి సంవత్సరము నా భార్య వల్ల ఒక్కొక్క కొడుకు పుడుతున్నాడు, పుట్టినవాడు పుట్టినట్టే చచ్చిపోతున్నారు, ఇప్పటికీ 9 సార్లు అలా అయ్యింది, ఇప్పుడు మళ్ళీ కొడుకు పుట్టబోతున్నాడు, ఈ పిల్లవాడు కూడా చచ్చిపోతాడేమో, కనీసం ఒక్క కొడుకునైనా రక్షించమని కృష్ణుడిని ప్రార్థిస్తే ఆయన ఏం కిక్కురు మండడం లేదు అనగానే, ఈసారి నీ కొడుకుని నేను రక్షిస్తానన్నట్టు అర్జునుడు. నీలాంటి బ్రాహ్మణోత్తముల యొక్క పిల్లలు కళ్ళ ముందు చచ్చిపోతూ ఉంటే రక్షించకపోవడం మహాపాపం, మరి మా బావ ఎందుకు ఊరుకున్నాడో నాకు తెలియదు, మా బావగారు ఎప్పుడు జావ గారిపోరు, కానీ ఇప్పుడు మాట్లాడడంలా నేను రక్షిస్తానడగానే, గొప్పవాడివిలే కృష్ణుడు రక్షించలేట, తగుదునమ్మాను నువ్వు వచ్చి రక్షిస్తావా అనగానే, అప్పుడు అర్జునుడు కొంచెం దురహంకారంతో అన్నాడన్నారు మూలంలో. దురహంకారేణ అంటే దురహంకారం వచ్చింది. ఎప్పుడైనా తనని తక్కువ చేస్తే వాడికైనా కొంచెం అహంకారం వస్తుంది. అందుకని ఆయన వెంటనే ఉన్నాడు, నాహం సంకర్షణో బ్రహ్మన్ న కృష్ణ కారిషిణిరేవచ అహం వా అర్జునో నామ గాంధీవం యస్య వై ధనుః. నేను కృష్ణుణ్ణి కాదు, అలాగని బలరాముణ్ణి కాదు, ఈ సంకర్షణుడైన బలరాముణ్ణి కాదు, కృష్ణుణ్ణి కాదు, అసలు నేను యాదవుడి ఎవణ్ణి కాదు, కానీ మిమ్మల్ని రక్షించగలిగే అర్జునుణ్ణి, గాంధీవధారిణి. ఈ గాంధీవం పుచ్చుకుని ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ గాంధీవం చేతిలో ఉండగా ఇంతవరకు నాకెప్పుడూ ఈ సృష్టిలో అపజయం లేదు, అపజయం లేను, నేను నీకు వరం ఇస్తున్నాను, నీ కొడుకును రక్షిస్తాను. ఒకవేళ రక్షించలేకపోతే ఈ గాంధీవంతో సైతంగా కృష్ణుడు ఎదురుగుండా అగ్నిలో ప్రవేశిస్తాను, అగ్నిగుండంలో ప్రవేశించి చచ్చిపోతాను అని కృష్ణుడికే చూసి మరీ ప్రతిజ్ఞ చేశాడు. అనగానే బ్రాహ్మడికి ఆనందం కలిగింది. చండోయ్, గాంధీవంతో సైతంగా అగ్ని ప్రవేశించేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడంటే అర్జునుడికి తన మీద తనకి నమ్మకం ఉన్నది, ఏమో ఈసారైనా నా కొడుకు దక్కుతాడేమో అని. అర్జున, రేపు రాత్రే మా అబ్బాయి ప్రసవిస్తాడని జ్యోతిష్కులు చెప్పారు అన్నట. వెంటనే అర్జునుడు ఆ రాత్రి ఈ బ్రాహ్మడితో కలిసి ఆయన ఇంటికి వెళ్ళి మొత్తం ఇంటి చుట్టూత బాణాలతో ఒక పంజరం కట్టేశాడు. ఇప్పుడు మన ఇళ్లలో మెష్ పెట్టుకుంటాం చూసారా, దోమలు రాకుండా, అంటే అవి పెట్టుకున్న దోమలు వచ్చేస్తున్నాయి రండి, అది వేరే విషయం, ఎందుకంటే తలుపు వేసేవాడు ఉంటే కదా, అనుభవంతో చెబుతున్నా అనమాట. మెస్సలు పెట్టిస్తే ఉపయోగం ఉంది, వచ్చినవాడు ఎప్పుడు ఒక్కడూ తలుపేయడు, మరి ఏమిటో తెలియదు. అలాగా కృష్ణుడు రక్షించినా రక్షించకపోయినా నే రక్షిస్తాను, ఒక్క దోమ చీమ లోపలికి రానివ్వకుండా చేస్తానని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని రుద్రుణ్ణి తలుచుకుని మొత్తం ఇంటి చుట్టూత పంజరం కట్టి పంజరం బయట కాపలా ఉన్నాడు. ఇప్పుడు ఆ లోపల నుంచి ఒక్క ఈగ బయటికి రాదు, బయట ఉన్న దోమ లోపలికి వెళ్ళలేదు. అంత గట్టిగా మంత్రపూర్వకంగా శరపంజరం కట్టేశాడు, బాణములతో కవచంలాగా దాన్ని చుట్టుముట్టేశాడు ఆ ఇంటిని. అర్ధరాత్రి 12 గంటలకి ఆ బ్రాహ్మడు కొడుకు పుట్టాడు. పుట్టి పుట్టగానే హఠాత్తుగా పిల్లాడే మాయమైపోయాట, ఏమైపోయాడో తెలియదు. ఇక చూడండి, ఆ బ్రాహ్మడు గుండెలు బాధేసుకుని దౌర్భాగ్యుడ అర్జున అన్నాడు, ఇంత సర్టిఫికెట్ పాప అర్జునుడికి పుట్టాక ఒక్కడివ్వలేదండి, అందరూ అర్జునుడి విజయుడు అన్నారు, మొదటిసారి ఈయన సౌభాగ్యుడ బదులు దౌర్భాగ్యుడు అన్నట్టు. అర్జునుడు కంగారు పడి ఈ శరపంజరం మధ్యలో నుంచి తన మంత్రశక్తితో లోపలికెళ్ళి ఏం జరిగిందంటే, ఏం జరిగిందా, నిన్ను నమ్ముకుంటే వచ్చిన కష్టం ఇది, ఇంత పూర్వం పిల్లలు పుట్టేవారు, పుట్టగానే శవాలు మిగిలేవి, ఇప్పుడు శవం కూడా మాయమైపోయింది, ఆహా నీలాంటి గొప్పవాణ్ణి నమ్ముకుంటే ఇలాగే అవుతుంది, ఏది పిల్లాన్ని రక్షిస్తానని చెప్పి మంత్రపూర్వకంగా బాణాలతో కవచం చుట్టేవా ఈ ఇంటికి, ఆ కవచాన్ని శరపంజరాన్ని భేదించుకుని నా కుర్రాడి శవం మాయమైపోయింది, అందుకే చేతకాని వాణ్ణి నమ్మకూడదు, సాక్షాత్తు ఆదిశేషుడైనటువంటి బలరాముణ్ణి, అంతకంటే గొప్పవాడైన శ్రీకృష్ణ పరమాత్మని కాదని నిన్ను నమ్ముకున్నందుకు తగిన ప్రతిఫలం వచ్చిందని తిడుతూ ఉంటే, బ్రాహ్మణోత్తమ బాధపడకు, నీ కొడుకుని తెచ్చి నీకు ఇవ్వకపోతే అప్పుడు నేను ఎలాగో మరణిస్తానని ఆ క్షణమే గాంధీవాన్ని పుచ్చుకొని తన యోగశక్తితో వెంటనే ముందు యమలోకానికి బయలుదేరాడు. సహజంగా దుర్మరణం పాలైన వాళ్ళు, అకాలంలో చచ్చిపోయిన వాళ్ళు, ఆయువు తీరకుండా చిన్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళంతా కూడా నరకానికి పోతారు. అందుకని చిన్నపిల్లలు ఒకళ్ళు, యాక్సిడెంట్లో చచ్చిపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ నరకం వస్తుంది, వాళ్ళకి విముక్తి భాగవతం, అది చివరిలో ఎలాగో చెబుతాను మీకు. కాబట్టి మొత్తం మీద ఈ యమలోకంలో ఈ పిల్లాడు ఉన్నాడేమోనని యమలోకానికి వెళ్ళిపోయాడు. ఈయన యముణ్ణి అడిగితే ఆ బ్రాహ్మడి పుత్రుడు మా లోకానికి రాలేదన్నట్ట, వెంటనే ఇంద్రలోకానికి వెళ్ళాడు, ఇంద్రుడు అన్నాడు అబ్బాయికి వెళ్ళాడు అన్నట్ట. యోగశక్తితో ఈయన మొత్తం భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండాలన్నీ గాలించి ఎక్కడ ఆఖరికి కైలాసంలో కూడా కుర్రవాణ్ణి చూడలేక వెంటనే తిరిగి వచ్చాడు. బ్రాహ్మణోత్తమ, దురదృష్టవశాత్తు నీ కుమారుణ్ణి నేను రక్షించలేకపోయాను, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు బతకడం దండగా, ఇదిగో ఇప్పుడే చచ్చిపోతున్నానని సరిగ్గా కృష్ణుడు కూర్చున్న ఈ సుధర్మా సభకి ఎదురుగుండ పెద్ద అగ్నిగుండం ఒకటి వేసుకున్నట్ట, మామూలు అగ్నిగుండం కాదు, యజ్ఞగుండం అనమాట. ఆ కుండంలో అర్జునుడు లాంటి వాళ్ళు 10 మంది ఒక్కసారి దూకి మరణించవచ్చు. అటువంటి కుండాన్ని ప్రజ్వరిల్ల చేసి గాంధీవం పుచ్చుకుని చుట్టూ ప్రదక్షిణ చేశాట. కృష్ణాయ వాసుదేవాయ పరమాత్మాయ సన్నుతే అని ధ్యాన శ్లోకం చేసుకుంటూ రుద్రుణ్ణి కృష్ణుణ్ణి ఒకే